ఫీబా ఇండియా పక్షముగా మరొక లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమానికి శ్రోతలకు, వీక్షిస్తున్న వారికి మరొక లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, ఈ లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో మనతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రశ్న జవాబులుగా కొన్ని దేవుని వాక్యంలో నుంచిన నిగూఢ సత్యాలని తెలియజేయడానికి మనతో పాటు మన ఫీబా రేడియో శ్రోతల కొరకు, వీక్షకుల కొరకు దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చిన బ్రదర్ వై డేవిడ్ పాల్ గారికి పాస్టర్ ఎసుకోల్ ప్రేయర్ హౌస్ గోపాలపట్నం విశాఖపట్నం వారు మనతో ఉన్నారు. పాస్టర్ గారు, ఫీబా ఇండియా పక్షముగా మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో మాతో పాటు మీరు పార్టిసిపేస్తున్న రీతిని బట్టి మీకు ఫీబా ఇండియా శ్రోతల పక్షముగా, ఫీబా ఇండియా స్టాఫ్ పక్షముగా మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
వందనాలండి దైవప్రసాద్ గారు.
వందనాలు. వందనాలు సార్. అయితే ఈ లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో ఈ లెంట్ సీజన్ లో ఉన్నాం. ప్రపంచమంతటా యేసు ప్రభు యొక్క సిలువ మరణ ధ్యానాలని, పునరుద్ధానం కొరకు జరుగుతున్న ఈ సిలువ యాగములో 40 రోజులుగా అనేక మంది దీన్ని ఉపవాస దినాలుగా పాటిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అయితే ఈ లెంట్ సీజన్లో ఒక ప్రత్యేకమైన టాపిక్ని తీసుకొని ఈ విధంగా దేవుని దైవజనులతో మనము వాక్యము శ్రోతలకు, వీక్షకులకు అందించాలని ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే రిఫ్లెక్ట్, రిపెంట్ అండ్ రీస్టోర్. అంటే ప్రతిబింబిస్తుంది, పశ్చాత్తాప పడండి లేదా పునరుద్ధరించండి అనే ఈ ప్రోగ్రాంలో ఈ టాపిక్ని మనం తీసుకున్నాం. దానికంటే ముందుగా మన మధ్యకు వచ్చిన మన దైవజనుల్ని వై డేవిడ్ పాల్ గారిని పరిచయం చేసి నేను పాస్టర్ గారికి సమయం ఇవ్వాలని ఆశపడుతున్నా. వై డేవిడ్ పాల్ గారు, దేవుని పరిచర్యలో గడిచిన 35 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు. గోపాలపట్నం, విశాఖపట్నంలో దేవుడు డేవిడ్ పాల్ గారు నాన్నగారితో మాట్లాడారు. పాస్టర్ వై పాల్ గారు 1987లో ఈ ప్రాంతంలో దేవుని యొక్క పిలుపు అందుకున్న వ్యక్తిగా ఈ ప్రాంతానికి వచ్చి యేసు ప్రభు సిలువ సువార్తను, యేసు ప్రభువే నిజమైన దేవుడనే ఈ సత్య సువార్తని ఈ ప్రాంతంలో అనేక మందికి తెలియజేశారని చెప్పినప్పుడు మేమెంతో సంతోషించాం. నిజంగా ఫీబా రేడియో వాళ్ళు కూడా గడిచిన 60 సంవత్సరాలుగా యేసు ప్రభువే నిజమైన దేవుడనే సత్యాన్ని మేము తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాం. అయితే వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆ సిలువ సువార్తని, ఆ సేవ పరిచర్యని మన మధ్యకు వచ్చిన బ్రదర్ వై డేవిడ్ పాల్ గారు అందుకొని గడిచిన 40 సంవత్సరాలుగా యేసు ప్రభు సువార్త పరిచర్యలో సంఘము ఏర్పరిచి ఈ ప్రాంతంలో దేవుని సువార్తను అందిస్తున్నారు. మన మధ్యనున్న డేవిడ్ పాల్ గారికి దేవుడు ప్రేమించి భార్యని, ఒక కుమార్తెని, కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. పాస్టర్ గారి పేరు దైవ కృపాగారు. పాస్టర్ గారి యొక్క కుమారుడి పేరు డేవిడ్ కృపాకర్. తన బీటెక్ చదివి ప్రస్తుతానికి దేవుని పరిచర్యలో వాడబడుతూ అనేకమైన మెగా దేవుని యొక్క సువార్త పరిచర్యలో దేవుడిచ్చిన కళాత్మకమైన కళాకారుడిగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నాడు. పాస్టర్ గారి యొక్క కుమార్తె పేరు ఎస్తేన్ షారోన్. తనకి దేవుడిచ్చిన ఆ నర్సింగ్లో తన ముందుకు కొనసాగుతుంది. అద్భుత రీతిగా దేవుడు తన దైవజనుల కుటుంబాన్ని వాడుకుంటున్నారు. అయితే పాస్టర్ గారికి మనం సమయం ఇచ్చే ముందు పాస్టర్ గారి నుంచి సేవా పరిచర్కు ఎలా వచ్చారు, ఆయన సాక్ష్యంతో కూడిన విషయాలు మా శ్రోతలకి, వీక్షిస్తున్న వారికి తెలియజేసిన ఎల్లా మనము మనం తీసుకున్న టాపిక్లో ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ సమయాన్ని పాస్టర్ గారికి అందజేస్తున్నాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ దేవప్రసాద్ గారు, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఫీబా ఇండియా నేషనల్ డైరెక్టర్ గారైన సిఏ బెంజమిన్ గారికి, దైవజనులు అనేక ప్రాంతాలలో దేవుని పరిచర్య చేస్తూ ఫీబా ఇండియాని ముందుకు నడుపుతున్న వ్యక్తులు, చాలాసార్లు మా యొక్క విశాఖపట్నానికి వచ్చి దేవుని వాక్యమును అందించిన గొప్ప దైవజనులు సిఏ బెంజమిన్ గారికి, అలాగే ఫీబా ఇండియా స్టాఫ్ వారందరికీ కూడా నా నిండు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్రదర్, మాది ఒక సామాన్యమైన కుటుంబం అండి.
ఓకే.
నేను 1967 పుట్టాను. మా తండ్రికి 6, మా తల్లిదండ్రులకు 6 బిడ్డలు.
ఓకే.
3 బ్రదర్స్, 3 సిస్టర్స్. మా తల్లిదండ్రులకు నేను 2 వాడిని. చిన్నతనము నుండే మా తల్లిదండ్రులు మమ్మను దైవభక్తిలో పెంచారండి. పెంచడమే కాదు, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా తీసుకెళ్లేవారు. మా జీవితంలో 1978 మా తల్లిగారు చనిపోయారండి. ప్రభు మహిమలోనికి పిలువబడ్డారు. అప్పుడు నా వయసు 12 వయసు. నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు అందరూ కూడా చిన్న వయసు. మా కుక్కతే పెద్దది. ఆ దినము నుండి కూడా ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మా జీవితాల్లో మేము చూడగలిగి ఉన్నాం. ప్రతి క్షణము కూడా మా యొక్క తండ్రి గారు ప్రార్థన మీద ఆధారపడిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఆ కష్టాల్లో కూడా దేవుడు మమ్మను విడిచిపెట్టలేదు, దేవుడు మమ్మను ఎడబాయలేదు. ఒక విషయం నేను చెప్పగలను, దేవుని కృప మా పట్ల ఎంతైనా ఉంది. యెహోవా మమ్మను మర్చిపోలేదు, యెహోవా మమ్మను దీవించెను అన్న కీర్తనకారుడి యొక్క కీర్తనను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదండి, నేను 1984 ప్రభువుని నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను. ఒక యూత్ క్యాంప్లో, ఎబ్రోన్ ఫెలోషిప్ మాది, శాలెం ప్రార్థనా మందిరంలో యూత్ రిట్రీట్ జరుగుతుండగా దైవదాసులు కాపరిని గురించి చెప్తున్నప్పుడు నేను దేవుని వాక్యాన్ని విని రక్షింపబడ్డాను. రక్షింపబడ్డారే కానీ నిజమైన విశ్వాస జీవితం నా జీవితంలో లేదు. అంతే, నడిపించేవారు లేక సరైన ప్రాపర్ ఫెయిత్ నాకు అభ్యాసం కాలేదండి. అంత మాత్రమే కాదు కానీ నాకు నాటకాలంటే చాలా పిచ్చి అండి. నాటకాలు రాసేవాడిని. అప్పుడు నా క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ లో ఉత్తమ రచన అవార్డులన్నీ నాకే వచ్చాయండి. గొప్ప గొప్ప రైటర్గా పేరు తెచ్చుకున్నాను. అంత మాత్రమే కాదు, నాకున్న ఆశ ఏంటంటే నేను ఒక సినిమా రైటర్గా వెళ్ళిపోయి సినిమాలో మంచి పేరు తెచ్చుకోవాలన్నది నా ఆశ. కానీ దేవుడు తన పరిచర్యకు పిలిచి తన వాక్యాన్ని నాకు ఇచ్చాడు, తన చిత్తానుసారముగానే నడిపించాడు. ఒక మాటలో చెప్పాలంటే 1-2 సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశానండి. అయినా కానీ దేవుడు అటుండి తప్పించాడు. నాకు 1993 వివాహం అయిందండి. నా భార్య పేరు దైవకృప, ఆమె చాలా ప్రార్థన పొర్రాలు. అక్కడ నుండి అప్పుడే నేను నిజంగా చెప్తున్నాను, రక్షింపబడ్డాను కానీ బాప్టిజం అంటే నాకు తెలియదు. ఎందుకంటే నాకున్నదంతా సినిమా మోజుమట్టుకే. అయితే ఎప్పుడైతే వివాహము అన్నారో అప్పుడు నిజమైన పశ్చాత్తాపం నా దగ్గరికి వచ్చి, ఇక నేను బాప్టిజం వివాహానికే బాప్టిజం తీసుకున్నాను. కానీ అది వివాహం వరకు ఆగలేదు, విశ్వాసంతో సాగిపోయిందండి, విశ్వాసంతో సాగిపోయింది. దానిని బట్టి నాకు నా భార్య యొక్క ఫెయిత్, వారి ప్రార్థన బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలున్నాయి. దేవుడు నాకు చక్కని ఇద్దరు బిడ్డలు ఇచ్చారు. మీరు చెప్పి ఉన్నారు కదా, డేవిడ్ కృపాకర్, టిల్లు అంటారండి ఇక్కడ, అలాగే ఎస్తేర్ షారోన్, టీనా అంటారు. వారిద్దరిని కూడా దేవుడు రక్షించుకున్నాడు యవన ప్రాయంలోనే. దేవుని పరిచర్యలో వారు సాగుతూనే ఉన్నారు. దేవుని కృపలో వారిని దేవుడు వాడుకున్నారు. ఇప్పుడైతే నేను 2016 పోర్ట్లో నేను కాంట్రాక్ట్ బేసిస్లో నేను జాబ్ చేశాను. అయితే 2016 నుండి సంపూర్ణంగా దేవుని సేవకు నేను సమర్పించుకున్నాను. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను, దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తున్నాననే విశ్వాసం నాలో ఉంది. కాబట్టి ఇది నా చిన్న సాక్ష్యం అండి. ఇక మరొకసారి ఫీబా ఇండియా డైరెక్టర్ గారైన సిఏ బెంజమిన్ గారికి, అలాగే మీకు దైవప్రసాద్ గారు, మీకు చాలా నేను కృతజ్ఞను. సరే, మన టాపిక్లోకి వెళ్దామండి.
టాపిక్కి మనము మరొకసారి పాస్టర్ గారికి మనము ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఇర్రిఫ్లెక్ట్ కానీ, రిపెంట్ కానీ, రీస్టోర్ కానీ, ఈ 3 అంశాల కొరకు మనం తీసుకుంటున్నప్పుడు దానిని దేవుని వాక్యానికి అనుసంధానం చేసి మా మధ్యను మీరు వివరణ ఇవ్వగలరు. రిఫ్లెక్ట్ అంటే ఏంటి, అలాగే రిపెంట్ అంటే ఏంటి, రీస్టోర్ అంటే ఏంటి, ఈ మూడు కూడా క్రైస్తవ విశ్వాసులకి ఉండాలంటారా? ఉంటే బైబిల్ ఏం మాట్లాడుతుంది, బైబిల్లో కొన్ని రిఫరెన్స్ ద్వారా పాస్టర్ గారు మనతో మాట్లాడాలని ఆశపడుతూ పాస్టర్ గారికి పూర్తి సమయాన్ని అందజేస్తున్నాం.
బ్రదర్ చాలా సంతోషం, మీరు ఇచ్చిన అంశం చాలా బాగుంది. రిఫ్లెక్ట్, రిపెంట్, రిస్టోర్, ప్రతిబింబించుట, తర్వాత పశ్చాత్తాపడుట, తర్వాత పునరుద్ధారణ జరుగుట.
ఓకే,
అర్థమైందండి. ఒక సామాన్యమైన కథ నుండే నేను దీని వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒక చాలా మనము సండే క్లాస్ నుండి నేర్చుకున్న ఒక కథ దగ్గర నుండి, అందరికీ తెలిసిన కథ దగ్గర నుండి దీని యొక్క వివరణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆ కథ ఇంకేమీ కాదండి, మన చిన్నతనం నుండి నేర్చుకొని అనేక నాటకాలు కూడా వేసిన ఆ కథ ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు.
ఓకే,
లూకాసు వార్త 17:11 నుండి ఆఖరు వరకు ఆ భాగము ఉంటుంది, మనకు బాగా తెలుసు. ఫస్ట్ రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించుట. దానిలో ఆ ప్రతిబింబించుట అనే విషయంలో మనం ఒక తండ్రి ప్రేమను మనం చూడగలం.
ఓకే,
తండ్రి తన ప్రేమను ఎలా ప్రతిబింబించాడో, ఎలా ప్రతిబింబించాడో తేటగా కనబడుతుంది ఆ పిక్చరైజేషన్లో.
ఎస్,
మన ప్రభువు కూడా ఎలాగా తన ప్రేమను ప్రతిబింబించాడో మనం తేటగా చూడగలం.
ఎస్,
అర్థమైందా? తండ్రి ఎలా ప్రేమించాడంటే అడిగింది ఇచ్చేశాడు, చాలామంది ఇవ్వరు. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, సర్వ సృష్టిలో సర్వాన్ని మనకిచ్చాడు, కానీ మానవుడే అది పాడు చేసుకునేవాడుగా ఉంటున్నాడు. కుమారుడు ఎలా పాడు చేసుకున్నాడో దుర్వ్యాపారం వలన తన ఆస్తిని, అలాగే మానవుడు కూడా ప్రకృతి ఇస్తే ప్రకృతిని పూజిస్తున్నాడు. అర్థమైందండి? అలాగే ఒక సూర్యుని ఇస్తే సూర్యుని పూజిస్తున్నాడు. అర్థమైందా? ఒక చంద్రుని ఇస్తే చంద్రుని పూజిస్తున్నాడు. అర్థమైందా? దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, తండ్రిలో ఆ ప్రతిబింబం కనబడుతుంది. ఇచ్చే దేవుడు కానీ ఆయన పుచ్చుకునే దేవుడు కాదండి. అర్థమైందండి? అన్నీ ఇచ్చిన దేవుడు మనల్ని ఒకసారి ఏం చేస్తున్నంటే, దాని ద్వారా మనం పాడైపోయిన వారంగా ఉంటాం, దాన్ని దుర్వినియోగపరుస్తున్నాం, దుర్వ్యాపారం చేశాడు, దుర్వ్యాపారం చేశాడు. కానీ తండ్రిలో ఉన్న ప్రతిబింబం ఏంటో తెలుసండి, ఆ రిఫ్లెక్ట్ ఎలా కనబడుతుంది తెలుసా? ఎప్పటికైనా నా కొడుకు నా దగ్గరికి వస్తాడు, ఎప్పటికైనా నా కొడుకు వస్తాడు, ఎప్పటికైనా మానవులు సృష్టికర్తను తెలుసుకుంటారు అనేది దేవుని ఉద్దేశముగా ఉంది. కాబట్టి ఎప్పటికైనా నా కొడుకు నా దగ్గరికి వస్తాడు, ఆయన నేను నా ప్రేమను తెలియజేయాలి, నా క్షమాపణ తెలియజేయాలి అని అతడు చూస్తూ ఉన్నాడు. అందుకే లూకాసు వార్త 17:20 ఏముందంటే, వాడింకనూ దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఏం కనబడుతుందండి ఇక్కడ? తండ్రి యొక్క రిఫ్లెక్ట్, ఆ ప్రతిబింబం, ఆ ప్రతి అతని యొక్క ప్రేమ, అతని యొక్క క్షమాపణ అక్కడ కనబడుతుంది. ఎలా కనబడుతుంది తెలుసండి? వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే. బ్రదర్, ఈ మాట నేను చదివినప్పుడు నాకు హృదయంలో చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎలాగ ఆశ్చర్యం వేసిందంటే, అరే మనం దేవునికి చాలా దూరస్తులం అయిపోయామండి. పాపము వలన మనం దేవునికి చాలా దూరస్తులం అయిపోయాం, చాలా గ్యాప్ ఆడిపడింది. అందుకనే మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నాయన్నాడు. దేవునికి సహవాసానికి మనం కలవలేకపోతున్నాం. బ్రదర్, ఒక మాట, తండ్రికి ఏమాత్రం కూడా కోపం లేదండి, నా కొడుకు ఇలా చేశాడని ఏమాత్రం కోపం లేదు. తండ్రి కనిపెట్టినది ఆ రోజు జరుగుతూ ఉంది, నా కొడుకు వస్తాడు, సృష్టికర్తను తెలుసుకుంటాడు యేసుక్రీస్తు ద్వారాని. అతడు కనిపెట్టిన సమయంలో ఏం చేశాడంటే రానే వచ్చాడు. ఆ రిపెంటెన్స్ కొరకే తండ్రి కనిపెడుతున్నాడు. అర్థమైందండి? కాబట్టి ఎప్పుడైతే వచ్చాడో కొన్ని కార్యాలు ఆటోమేటిక్ చూశాడు, కనికరపడ్డాడు, పరిగెత్తాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు అదే చేశాడు బ్రదర్. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు అదే చేశాడు. ఆయన, నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను, ఆ తండ్రి ప్రేమ మార్పు లేనిది, ఆయన క్షమాపణ కూడా మరువ లేనిది. అది కల్వరి సిలువలోనే జరిగింది, అది కల్వరి సిలువలో. అందుకనే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ఆయన ప్రేమలో మార్పు లేదు. ఇక్కడ కుమారుని ప్రేమించిన తండ్రి ప్రేమలో మార్పు లేనట్లు యేసుక్రీస్తు ప్రేమలో మనకే మాత్రము మార్పు కనబడదండి. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే అగాపే ప్రేమ అంటారు. అర్థమైందండి? యిర్మీయా గ్రంథము 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నాను. కృప చూపే ప్రేమ. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19 ఈ మాట ఉందండి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. అంటే దేవుని ప్రేమ కృప చూపించేది, శాశ్వతమైనది. దేవుని ప్రేమ మన జ్ఞానానికి మించిపోయింది. కొంతమంది ప్రేమను మనము లెక్కించవచ్చు, గుర్తించవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎటువంటిదో తెలుసండి, మన జ్ఞానమునకు మించింది, మానవ జ్ఞానమునకు మించినది. మితిలేని ప్రేమతో ప్రేమించాడు. అదే 1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితమని కాదు గాని ఆ ప్రభువే మనలను ప్రేమించాడు, ఆయనే మనలను ప్రేమించాడు. అదే 4:19 కదా, మనము మొదట ప్రేమించితమని కాదు, ఆయనే మొదట. ఆయన ప్రేమ మొదటిది, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ జ్ఞానమునకు మించినది. ఆయన మనల్ని ప్రేమించి తను తానే అర్పించుకున్నాడు. అది తండ్రి ప్రేమ. ఆ రిఫ్లెక్ట్ కలవరిలో కనబడుతుంది. ఆ రిఫ్లెక్ట్, ఆ ప్రతిబింబించుట, ఆ ప్రేమ యొక్క ప్రతిబింబము మన కల్వరి సిల్వలో గొల్గొతాలో మనం చూస్తున్నాం. ఆ కల్వరి ప్రేమను మనం మరువలేము. ఆ కల్వరి ప్రేమను కుమారుడు వచ్చాడు. తర్వాత మరువలేని క్షమాపణ ప్రతిబింబించుట్లో ఇంకొక క్షమాపణ ఉంది. ఏంటో తెలుసండి? లూకా సువార్త 23:24 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. క్షమాపణ. తండ్రి కుమారుని క్షమించిన రీతిగా మన ప్రభువు క్షమించడానికి సిద్ధమైన మనసు గనుంది. అది 1 యోహాను 1:9 మనం చూస్తున్నాం. ఒక మాట చెప్పను బ్రదర్, మీకు పాత నిబంధనలో ఒక మంచి వాక్యం ఉంది. ఏంటో తెలుసండి? మీకా గ్రంథము 7:9 క్షమించుటకు ఆయనతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎంత మంచి మాట అండి. క్షమించడానికి ఆయనతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆయనలాగా ఎవరైనా క్షమిస్తారా? అసలు ఏ దేవుడు లేడు. అందుకనే ఇక్కడ ఆ కల్వరిలో ప్రతిబింబించే ఆ ప్రేమ, ఆ క్షమాపణ మానవాళిని రక్షణలోకి తీసుకొచ్చింది. మానవులు రక్షింపబడటానికి ఆ ప్రేమే కారణం. మానవులు రక్షించడానికి కారణం ఆ క్షమాపణే కారణం. ఇక్కడ ఆ తండ్రిలో ఆ కుమారుడు వచ్చినప్పుడు ఆ ప్రేమే కనబడుతుంది. ఆ ప్రేమే కనబడుతుంది. రెండవది రిపెంటెన్స్ అండి. నిజమైన పశ్చాత్తాపం ఎలా ఉంటుందంటే ఆ కుమారుల్లో మనం చూస్తున్నాం. ఎలా అని చెప్పమంటారా? అతడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంట్లో జ్ఞాపకం వచ్చింది. అయ్యో, నా తండ్రి ఇంట్లో కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానే అని చెప్పుకొని బుద్ధి తెచ్చుకొని ఒకసారి తండ్రి ఇంట్లో జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ కూలి వాళ్ళకు కూడా ఎంతో సమృద్ధి అయిన ఆహారం ఉంది. అప్పుడు ఒక నిర్ణయంకి వచ్చాడు బ్రదర్. ఏంటి తెలుసండి? ఒక ఒప్పుకోలుకు వచ్చాడు, ఒక రిపెంటెన్స్కి వచ్చాడు. ఎటువంటిదో తెలుసా? ప్రభువా, పరలోకమునకును తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపం చేశాను. అర్థమైందా? నీ కుమారుడు అనిపించుకుంటూ నేను యోగ్యుడు కాను, నీ కూలి వారిలో ఒకరిగా నన్ను చేర్చుకోవాలి. అది నిజమైన పశ్చాత్తాపం. అది ఏదో ఇబ్బంది ఉంది కలిగింది కాబట్టి నేను వెళ్ళు అక్కడ నా తండ్రి ఇంటికి వెళ్ళాలని కాదు, హృదయంలో నుండి వచ్చే రిపెంటెన్స్. రిపెంటెన్స్ అనేది రెండు రకాలు. పశ్చాత్తాపం అనేది రెండు రకాలు. ఒకటి ట్రూ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం. రెండవది ఫాల్స్ రిపెంటెన్స్, అంటే అవసరాన్ని బట్టి ఒప్పుకోవడం, తర్వాత అవసరం తీరిన తర్వాత విడిచిపెట్టడం, ఆ రిపెంటెన్స్. కానీ ఈ కుమారుల్లో మనకి రియల్ రిపెంటెన్స్ కనబడుతుంది. ట్రూ రిపెంటెన్స్ కనబడుతుంది. ఏం చెప్పాడు తండ్రి, పరలోకమునకును నీకు నువ్వు విరోధముగా నేను పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకుంటకు నేను యోగ్యుడును కాను, నీ కూలివారుగా ఒక నన్ను పట్టుకు. అక్కడ రెండు మాటలు గమనించండి, రెండు చాలా మంచి మాటలు. నీ ఏమంటాడు తెలుసా, నీ కుమారుడు కాను ఇప్పుడు నేను, ఇప్పుడు నీ కూలివానుగా. దేనికి అడుగుతున్నాడు అతడు, నీ దాసునిగా నన్ను చేసుకుంటున్నాడు. ఎవరైతే రియల్ రిపెంటెన్స్ కలిగి ఉంటారో, లేక నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటారో, వారిలో వచ్చిన మొట్టమొదట ఆ లక్షణం ఏంటి తెలుసా, నీ దాసునిగా నన్ను చేసుకోయా, నీ దాసునిగా. అయితే కుమారుడు వస్తున్నాడు, చాలా గమనించండి, చాలా ఇది చాలా బాగుంటుంది. ఇది కుమారుడు వస్తున్నాడు, తండ్రి ఎదుర్కొన్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కనికర పడ్డాడు. కనికర పడగానే తన రిపెంటెన్స్లో కుమారుడు ఏమాత్రం కూడా మార్పు చెందలేదు. ఎందుకో తెలుసా, ఓకే మా డాడీ బాగున్నారు, మా నాన్నగారు బాగున్నారు, ఇక నేను ఈ మాట అనవసరం లేదు అనుకోలేదు. అర్థమైందా? చాలామంది పరిస్థితులు అన్నీ గమనించిన తర్వాత ఏం చేస్తారంటే, ఓకే బాగుందా, ఇంకేదో నేను అప్పుకోవాలి
చెప్పరు.
ఏ చెప్పరు, వెరీ గుడ్, చెప్పరు, ఆ మాట చెప్పరు. రియల్ రిపెంటెన్స్లో ఉన్నది ఏంటంటే, ఏదైతే నిర్ణయం తీసుకున్నాడు, ఏదైతే ఒప్పుకోవాలనుకున్నాడు, ఏదైతే తన జీవితంలో దేవుని దగ్గర పడవేయాలనుకున్నాడో, ఇక తండ్రి స్థితిగతిని చూడలేదు, తండ్రి ప్రేమను చూడలేదు, తండ్రి క్షమాపణ చూడలేదు. ఏం చూశాడు తెలుసా, నేను ఒప్పుకోవాలి. మనము కూడా దేవుని యొక్క త్యాగాన్ని చూసిన తర్వాత నేను ఒప్పుకోవాలనే మనసు రావాలి. ఎక్కడికి రావాలి, సిలువ దగ్గరికే రావాలి. ఆ సిలువే మనకు శరణం. సిలువ దగ్గరే పాపికి క్షమాపణ దొరుకుతుంది. సిలువ లేనిదే మనకు విలువ లేదండి. ఆ సిలువే లేకపోతే మనకు విలువ లేదు. ఆ సిలువ దగ్గర అతడు రిపెంటెన్స్, ఆ మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఒక రిపెంటెన్స్కి పోగొట్టుకున్న వ్యక్తి ఏం గమనిస్తాడు తెలుసండి, నాలో శుద్ధహృదయము లేదు, నాలో స్థిరమైన మనసు లేదు, నాలో రక్షణానందం పోయింది, నాలో పరిశుద్ధాత్మను నేను కోల్పోయానని గమనించినప్పుడు దావీదు వలె రియల్ రిపెంటెన్స్లోకి వస్తాడు. అర్థమైంది? ఎప్పుడైతే రియల్ రిపెంటెన్స్లోకి వచ్చారో, ఇక వారు దాని నుండి తొలగిపోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు. ఇంకో మాట చెప్పనా బ్రదర్, రియల్ రిపెంటెన్స్ ఏం చేస్తుంది తెలుసా, తండ్రిని కూడా యేసయ్యను కూడా ప్లీజ్ చేస్తుంది. నిజమైన మారు మనసార్థమైన దుఃఖము క్షేమకరం. అర్థమైందండి? అయితే ఫాల్స్ రిపెంటెన్స్ ఉంది. ఫరో అనే రాజు ఉన్నాడు కదండి, ఫరో రాజు తనకు తెగుళ్ళు వచ్చినప్పుడు వడగండ్లు పడుతున్నాయి. అప్పుడు మోషేను ఆహరోను పిలిచి ఏమన్నారు తెలుసా, అయ్యా అయ్యా నేను పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా ప్రజలను దుర్మార్గులు అని ఒప్పుకున్నాడు. అవసరమైన రిపెంటెన్స్. అదేంటంటే అవసరాలు కొరకే. వడగండ్లు ఆగిపోయి బ్రదర్, వడగండ్లు ఆగిపోయాయి. ఎప్పుడైతే వడగండ్లు ఆగిపోయాయో మళ్ళీ పాపం చేయడం వల్ల అందులో ఏమాత్రము కూడా తన యొక్క ఒప్పుకోలు, తన రిపెంటెన్స్ ఏమాత్రము కూడా ఏంటండి న్యాయసమ్మతమైనది కాదు, రియల్గా కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు జోషువాలో, యెహోషువా 7:21 ఏమంటాడంటే, నేను పాపము చేసినది నిజం అంటాడు ఆకాను, నేను పాపము చేసినది నిజం. అప్పటికే చాలా నష్టం అయిపోయింది ఇస్రాయేలీ. 3,000 మంది హాయ్ పట్టణానికి వెళ్తే 36 మంది మరణించారు. కానీ అప్పటికి అతనికి శిక్ష దేవుడేశాడు. అప్పుడు ఒప్పుకుంటే ఏం లాభం, అప్పుడు ఒప్పుకుంటే ఏం లాభం. కృపాకాలంలోనే మనం ప్రభువారిని ఒప్పుకోవాలి, ఆ సిలువ దగ్గరికి రావాలి. ఆ సిలువ ప్రభువా నువ్వు నేను నువ్వు నిజమైన దేవుడు అని ఒప్పుకోవాలి. అర్థమైందండి? ఆ రియల్ రిపెంటెన్స్ ఏం చేస్తుంది తెలుసా, మనకి నిజముగా అది రిస్టోర్ చేస్తుంది. మీరు గమనించండి, ఒక చిన్న చూడండి, ఒక రిఫ్లెక్ట్, ఒక ప్రతిబింబాన్ని చూసాం. యజోవంతమైన ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను మనం చూసాం. అర్థమైందండి? అంత మాత్రమే కాదు, మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో రిస్టోర్, తిరిగి సమకూర్చుకుంటాం. ఏం పోగొట్టుకున్నాం మనం, ఆయన మహిమను పోగొట్టుకున్నాం మొట్టమొదటిది. రోమాపత్రిక 3:23 ఈ మాట ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది. ఏం పోయాం మనం, ఏం పోగొట్టుకున్నాం, మహిమను పోగొట్టుకున్నాం, ఆయన ఇచ్చిన మహిమను. ఆ ఏదేనలో ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోయాం. ఆ ఏదేనులో మా ఆయన ఇచ్చిన సహవాసమును కోల్పోయాం.
ఎస్,
ఇంత కోల్పోయిన మానవుడు మళ్ళీ ఎలాగ రిస్టోర్ అవ్వాలి, ఎలాగా పునరుద్ధరించబడాలి అంటే కేవలం రిపెంటెన్స్. కేవలం రిపెంటెన్స్. ఒకవేళ నీకు రిపెంటెన్స్ నువ్వు ఎలా చూడాలి అనుకుంటే ఆయన రిఫ్లెక్ట్ను చూడాలి, ఆయన సిలువను చూడాలి. ఆయన సిలువను చూసిన వాడు రిపెంటెన్స్ అవుతాడు. ఎప్పుడైతే రిపెంటెన్స్ అయ్యాడో మళ్ళీ మహిమ వస్తుంది, మళ్ళీ ఆ సహవాసం వస్తుంది, మళ్ళీ ఆయన పరిశుద్ధత మనకు ఆపాదిస్తుంది. పాపం అనేది పోతుంది, పరిశుద్ధత వస్తుంది, చీకటి అనేది పోతుంది, వెలుగు వస్తుంది. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. ఆ గుడ్డితనం పోయి ప్రభువును మనం చూస్తాం, ప్రభువా నేను ఎంత పాపినయ్యా అని ఒప్పుకుంటాం. ఎప్పుడైతే మనము రిస్టోర్ అవుతుంటామో దినదినము ఆయన అభిషేకం మనలో ఉంటుంది. ఎప్పుడైతే మనము రిస్టోర్ అవుతుంటామో పునరుద్ధరించబడుతున్నామో దినదినము ఆయన యొక్క ఆ సహవాసములో ఆయన స్వారూప్యంలోనికి వస్తుంటాం. ఇంత సిలువ కార్యమే అండి, ఇదంతా సిలువ కార్యమే. ఆ సిలువ దగ్గరే మనకు రిపెంటెన్స్ దొరుకుతుంది. కాబట్టి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మంచి టాపిక్ ఇది, చాలా మంచి టాపిక్. మానవుడు ఏది కోల్పోయాడో దేవుడు అది ప్రతిబింబించాడు. ఆ పరిశుద్ధత, ఆ మహిమ, ఆ క్షమాపణ, ఆ యొక్క ప్రేమను ప్రతిబింబించాడు. ఎప్పుడైతే ఇతడు రిపెంటెన్స్ అవుతున్నాడో దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఆ మహిమను తిరిగిస్తున్నాడు, ఆ సహవాసమును తిరిగిస్తున్నాడు, ఆ పరిశుద్ధతను తిరిగిస్తున్నాడు, తన స్వారూప్యములోనికి మనలను మారుస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే తండ్రి ఇచ్చిన ప్రతి వస్తువును కూడా మనం దుర్వినియోగపరచాం. ప్రకృతి ఇచ్చాడు, ప్రకృతిని పూజిస్తున్నాం. సృష్టి అయిన సూర్యచంద్రులు ఇచ్చాడు, దానినే మనం దుర్వినియోగపరచుట. అంటే దేవుని మహిమను క్షయమైన వస్తువులకు మనం మార్చేసాం, చేతితో మలచబడిన వాటికి మనం ఆపాదించేసాం. అర్థమైందా? దేవుడు ఆ తండ్రి తన కుమారుడికి తన యొక్క ఆస్తిలో భాగాన్ని ఇచ్చేశాడు, కానీ దాన్ని దుర్వినియోగపరిచాడు. కానీ దేవుడు దాన్ని చూడలేదు, తండ్రి దాన్ని చూడలేదు, దేవుడు దాన్ని చూడలేదు. మళ్ళీ ఇతడు రిస్టోర్ అవ్వాలి. మళ్ళీ రిస్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక సిలువ కార్యము జరగాలి. యేసుక్రీస్తును మనలను ఆయన రిస్టోర్ చేయడానికి ఆ ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని మన కొరకు బలిగా అర్పించాడు. తనకున్న ఒక్క కుమారుని భూలోకానికి పంపించాడు. ఆ కుమారుల్లో మన పాపములకు శిక్ష విధించాడు. ఆ కుమారుని ద్వారా మనకు శిక్షావిధి లేకుండా చేశాడు. Romans 8:1 ప్రకారం ఆ కుమారుడే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మారి మన కొరకు వధించబడి, మన కొరకు చీల్చబడి, మన కొరకు ఉమ్ము వేయబడి, మన కొరకు ముండ్ల కిరీటం పెట్టించుకొని, మన కొరకు ఆ సిలువలో ఆయన ఆ మరణించి ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరి దగ్గర కనుక వీరిని క్షమించండి. మన రిస్టోర్ చేయడానికి ఆయన ప్రణాళిక ఎంత ఉందో చూడండి. దేవుని ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక మనల్ని రిస్టోర్ చేయడానికి ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక మాట ఏంటో తెలుసా బ్రదర్? రిపెంటెన్స్ అనేది చాలా ప్రభుత్వం. అది రక్షింపడిపోయామంటే కాదు, మన దినదినము కూడా ఆ రిపెంటెన్స్లోకి వెళ్తుంటే దేవుని రిస్టోర్, దేవుని బ్లెస్సింగ్స్ మనం పొందుకునే వారం ఉంటాం. అర్థమైందా? ఇంకా ఎవరైనా రిపెంటెన్స్ లేకుండా నువ్వు రిస్టోర్ సంపాదించలేవు, నువ్వు పునర్జీవంలోనికి రాలేవు, పునర్జీవంలోనికి రాలేవు. పశ్చాత్తాపమే ప్రభువుని సంతోషపరుస్తుంది, పశ్చాత్తాపమే దేవుని హృదయాన్ని ఆనందపరిచేదిగా ఉంటుంది. ఆ పశ్చాత్తాపమే నీకేం చేస్తుంది? మళ్ళీ అవన్నీ నీ దగ్గరికి తీసుకొస్తుంది. ఇంకా ఎవరైనా పరిశుద్ధపరచబడకపోతే, నిన్ను నువ్వు గుర్తించుకోకపోతే, ఆ సిలువలో రిఫ్లెక్ట్ అయిన ప్రతిబింబించిన ప్రేమ క్షమాపణ నువ్వు తెలుసుకోవాలి, నువ్వు రిపెంట్ అవ్వాలి, నువ్వు మళ్ళీ యేసులో రిస్టోర్ అవ్వాలి.
ఎస్, థ్యాంక్ యూ. అద్భుత రీతిగా ఈ లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో రిఫ్లెక్ట్, రిపెంట్, రీస్టోర్ అనే దేవుని వాక్యాన్ని దేవుడు ఉపమాన రీతిగా చెప్పిన చిన్న కుమారుడు యొక్క వృత్తాంతాన్ని తీసుకుని శ్రోతల కొరకు, వీక్షితుల కొరకు, చూస్తున్న వారి కొరకు, ఎప్పుడైతే యేసుప్రభు సిలువను మనం చూశామో అప్పుడే మన జీవితాల్లో క్షమాపణ రావాలి, పశ్చాత్తాపం రావాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో మనలో క్షమాపణ అనేది మనం అలవర్చుకుని దేవుని సన్నిధిలో దేవాన్ని క్షమించని ఎవరైతే అడుగుతారో వారి దేవుడు తిరిగి ఆయన సన్నిధిలోనికి, ఆయనతో పునరుద్ధరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని వాక్యము ద్వారా మనకు అందించిన బ్రదర్ వై డేవిడ్ పాల్ గారికి ఫీబా ఇండియా పక్షముగా మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పాస్టర్ గారు, మీ కొరకు, మీ సంఘం కొరకు మేము ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తామని మీకు తెలియజేస్తున్నా. శ్రోతలారా, ఈ లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో ఈరోజు చెప్పబడిన ఈ అంశము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము ఆశిస్తున్నాం. ఏదైనా సలహాలు, సూచనలు మీరు మాకు ఇవ్వాలని ఆశపడితే మేము మీకు చూపిస్తున్న, చెప్పబడుతున్న ఈ నెంబర్కి మాకు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చెయ్యండి. 9480585039 ఈ నెంబర్కి ఫోన్ కానీ వాట్సాప్ కాల్ కానీ చెయ్యండి. లేదా ఈమెయిల్ ద్వారా మీరు మాకు తెలియజేయాలని ఆశపడితే www.fiba-online.org అనే వెబ్సైట్కి మీ యొక్క సూచనలు, సలహాలు మాకు తెలియజేయండి. మరొక లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంతో మీ మధ్యకు రావాలని దేవుని వాక్యముతో కూడిన సత్యాలు, అనేకమైన ఇతర విషయాలతో దేవుని ప్రేమను మీకు పంచాలని, 60 సంవత్సరాలు ఈ వసంతంలో దేవుని యొక్క కార్యక్రమాలు ఇంకను అనేక మందికి చేరాలని అనే ఉద్దేశంతో మేము ముందుకు కొనసాగుతున్నాం. మా కొరకు, ఫీబా ఇండియా పక్షంగా పనిచేస్తున్న దైవజనులందరి కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. మీ నుంచి సెలవు తీసుకుంటుంది పాస్టర్ వై డేవిడ్ పాల్ గారు, అదేవిధంగా మీ మధ్యన ఫీబా ఇండియా పక్షంగా సెలవు తీసుకుంటుంది దేవప్రసాద్, ఫీబా ఇండియా.